ఆత్మ స్వరూపులారా, ఆత్మ బంధువులారా, ఈరోజు పరమ పవిత్రమైన గురు పౌర్ణమి సందర్భంగా ఈ చిన్న గ్రామంలో పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాం. ఎండలో మండు టెండలో మిమ్మల్ని చూస్తూ ఉంటే అయ్యో అనిపిస్తుంది. నాకు చక్కగా నీడనిచ్చారు, మీకు ఎండలో కూర్చోబెట్టినారు. ఏదో కొన్ని ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలను తెలుపవలసి ఉంది. ఈరోజు గురు పౌర్ణమి. చాలా మంది ఈ దినాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు. వ్యాసుడు పరాశరునికి మత్స్యగంధికి జన్మించినటువంటి వాడు. ఈయన గొప్ప ఋషి. శబ్ద రూపంలోనున్న వేదములను అక్షర రూపంలో రూపొందించినటువంటి వాడు, వేదములను విభజించినటువంటి వాడు. అందుకే ఈయనను వేద వ్యాసుడు అని పిలిచారు. ఆ మహనీయుడు ఈరోజు పుట్టినాడు, ఆషాఢ పౌర్ణమి రోజు. ఈయనను జగద్గురువుగా భావించి ఈరోజు ఆయన పేరుతో పౌర్ణమి పండుగ జరుపుకుంటున్నారు. అందుకే ఈ దినాన్ని గురు పౌర్ణిమ అని పిలిచినారు. ఈయన ఇంకా 18 పురాణములు రాసినాడు. ఈ 18 పురాణములు అందరూ చదివేదానికి సాధ్యం కాదని చిన్నగా చెప్పినాడు. ఏమంటే, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని అన్నాడు. పరులకు ఉపకారము చేస్తే పుణ్యము, పరులను పీడిస్తే పాపము అని చెప్పినాడు. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అనేది ఆయన పేరు మీద ఈరోజు పండుగగా జరుపుకుంటున్నందువల్ల ఈ దినానికి అంత వైశిష్టం వచ్చింది. గురు పౌర్ణమి అని పిలిచినారు. పౌర్ణమి అంటే ఏమి? పౌర్ణమి దినం చంద్రునిలోనున్న 16 కళలు సూర్య కిరణములలో విలీనమైపోతాయి. అదే రీతిగా చంద్రునికి తామ్యంగా ఉన్నటువంటి మనస్సులో 16 గుణములున్నాయి, దాన్ని విలీనము చేసుకోవాలి. అది షడ్వర్గములు, అష్టమదములు, రజోగుణము, తమోగుణము. ఈ 16 గుణాలను విలీనము చేసుకుంటే పూర్ణమైనటువంటి స్వరూపాన్ని దర్శించేదానికి సాధ్యమవుతుంది. అందుకే పౌర్ణిమ అని పిలిచినారు. ఆ దర్శనం ఎవరు చేయిస్తారు? ఆ దర్శనాన్ని చేయించే వారికి గురువు అని పిలిచినారు. గుకార స్తంధకారస్తు రుకార స్తన్ నిరోధకృత్ అంధకార వినాశిత్వాద్ గురురిత్యభిధీయతే. మనలో దట్టంగా అలుముకున్న అజ్ఞానమనే అంధకారాన్ని నాశనం చేసి జ్ఞానమనే జ్యోతిని వెలిగిస్తాడు గురువు. అందువల్ల గురు పౌర్ణమి అని కూడా పిలువవచ్చు. మానవుని మనస్సు మలినముతో కూడియుంది. చూడండి, ఒక తెల్లని బట్టకు మలినమైతే ఏం చేస్తారు? ఒక తెల్లని బట్టకు మలినమైతే దానిని నీటిలో తడిపి సబ్బు వేసి ఉడకపెట్టి ఒక బండకు ఒక రాతి మీద కొట్టితే దానిలో ఉన్నటువంటి మురికి మలినము పోయి దాని సహజత్వంగా ఉండే తెల్లదనం కనబడుతుంది. అదే రీతిగా మనసుకు మలినమైతే ఏమి చేయాలి? మనసుకు మలినమైతే నియమ నిష్టలు అని నీటి అన్నటువంటి నీటిలో తడిపి దైవ చింతననటువంటి సబ్బుతో కడిగి జ్ఞానముతో ఉడకబెట్టి వైరాగ్యం అనే రాతి మీద కొట్టితే బ్రహ్మజ్ఞానము, ఆత్మానందము అన్నటువంటి సహజమైనటువంటి ఆత్మ జ్ఞానము, ఆత్మానందము లభిస్తుంది. కాబట్టి మనస్సును పరిశుద్ధపరుచుకోవాలి. మానవుడు అజ్ఞానముతో, చెడ్డ సంస్కారాలతో, చేయరాని పనులు చేస్తున్నాడు, నాలుకతో కొన్ని పాపాలు చేస్తున్నాడు, దేహంతో కొన్ని పాపాలు చేస్తున్నాడు, మనస్సుతో కొన్ని పాపాలు చేస్తున్నాడు. నాలుకతో ఏం చేస్తున్నాడు? అసత్యము, అమితంగా మాట్లాడుట, పరదూషణం, చాడీలు చెప్పుట, ఈ నాలుగు పాపాలు నాలుకతో చేస్తున్నాడు. దేహంతో మానవుడు చేయనటువంటి పాపములు ఏవి అంటే, హత్యలు చేస్తాడు, త్రాగుడు, వ్యభిచారము, దొంగతనం. ఈ నాలుగు దేహముతో చేస్తున్నటువంటి పాపాలు. మనస్సుతో కొన్ని పాపాలు చేస్తాడు మానవుడు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరం. ఈ రీతిగా మానవుడు నాలుకతో కొన్ని, దేహముతో కొన్ని, మనస్సుతో కొన్ని పాపములు చేస్తున్నాడు. కాబట్టి నిజమైన స్వచ్ఛమైన సరి అయిన జీవితము నడపాలంటే ఈ అజ్ఞానముతో కూడినటువంటి, అవివేకముతో కూడినటువంటి ఈ పాపములకు దూరమై వాటిని దూరము చేసుకుని నియమ నిష్టలతో సత్య ధర్మములను ఆచరించి మానవుడు మనీషిగా ఉత్తమునిగా జీవితాన్ని సాగించవలసి ఉంటుంది. ప్రపంచంలో ఏదీ శాశ్వతము కాదు. ఎన్నోసార్లు నేను చెప్తూ ఉంటాను, ప్రపంచంలో ఏదీ శాశ్వతము కాదు. అనిత్యాని శరీరాణి విభవానైవ శాశ్వతః, నిత్యం సన్నిహితో మృత్యుః, కర్తవ్యో ధర్మ సంగ్రహః. అనిత్యాని శరీరాణి, ఈ శరీరం శాశ్వతము కాదు. విభవో నైవ శాశ్వతః, ఈ వైభవములు శాశ్వతము కాదు. నిత్యం సన్నిహితో మృత్యుః, మృత్యువు ఎప్పుడూ దగ్గరలోనే ఉంది, పొంచి ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? కర్తవ్యో ధర్మ సంగ్రహః, ధర్మాన్ని ఆచరించు అంటారు పెద్దలు. చూడండి, ఒక పురుగును తినేదానికి కప్ప పొంచి ఉంది. ఆ పురుగును తిని కడుపు నింపుకొని ఆనందిస్తాము అని చెప్పి ఆ కప్ప పురుగు పైన దృష్టి పెట్టి దాన్ని మృంగేదానికి ఉంది. ఆ కప్ప వెనుకనే ఒక పాము వేచి ఉంది ఆ కప్పను మింగుదామని. ఆ పాము వెనుకనే ఒక ముంగీస రెడీగా ఉంది, దాన్ని చంపేస్తాము, దాన్ని నాశనం చేస్తామని. ఆ ముంగీస వెనుకనే ఒక వేటగాడు నిలబడినాడు, దాన్ని చంపుదాము లేక పట్టుకుపోదాము అని చెప్పి. నన్ను ఎవరు ఏం చేయలేరు, నేను పురుగును చంపేస్తాను అని కప్ప అనుకుంటే హాస్యాస్పదంగా ఉంటుంది. నన్నే ఎవరు ఏం చేయలేరు, కప్పను మింగేస్తాను అని పాము అనుకుంటే హాస్యాస్పదంగా తయారవుతుంది అది. నన్ను ఎవరు ఏమి చేయలేరు, ఈ పామును నేను చంపేస్తానని ముంగీస అనుకుంటే చాలా విచిత్రంగా కనబడుతుంది. వేటకాడు కూడా ఈ ముంగీసును నేను చంపేస్తానంటే వాణ్ణి చంపేవాడు ఇంకొకటి సిద్ధంగా ఉంటాడు. ఎందుకు? ఎవడు ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండేదానికి సాధ్యము లేదు. పాంచభౌతిక దుర్భర కాయం విదెప్పుడో విడుచుట ఎనుక లేదు. పాంచభౌతిక దుర్భరమైన కాయం విదెప్పుడో విడుచుట ఎరుక లేదు. శతవర్షములు దాక మితము చెప్పిది గాని నమ్మరాదా మాట నిమ్మనమున. బాల్యమందో, మంచి ప్రాయమందో, లేక ముదిమియందో, లేక ముసలియందో, కూరనో అడవినో ఉదక మధ్యమునను ఎప్పుడో విడుచుట ఏ క్షణంబు. మరణమే నిశ్చయము. బుద్ధిమంతుడైన దేహమున్నంతులు మిమ్ము తెలియవలయు. మహాత్ముల వాక్యం ఇది. స్వామి కూడా అంటాడు, శాశ్వతంబు కాదు కదరా నరుని జన్మం ఘటమురా, శాశ్వతంబు కాదు చూడది శ్వాసలతో కూడిందిరా, శ్వాసలిడిచి పోవగానే నాశనంబై పోవురా. శాశ్వతంబు కాదు కదరా నరుని జన్మము ఘటమురా, శాశ్వతంబు కాదు చూడది శ్వాసలతో కూడిందిరా, ఈ శ్వాసలిడిచి పోవగానే నాశనమైపోతుంది. మహాత్ముల వాక్య చూడండి. దీన్ని గమనించుకోకుండా చాలా మంది స్వామిని తిడతారు. అయ్యో ఉన్నట్లుండి నా మొగుడు చచ్చిపోయా, స్వామి ఏం చేశా అంటారు. నా బిడ్డ పోయా, నా అల్లుడు పోయా, నా మామ పోయా, నా అత్త పోయా. పోయా 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 యోగి అయినా జోగి అయినా భోగి అయినా రోగి అయినా ప్రపంచం విడవలసిందే. దేహం ప్రతి ఒక్కరూ విడవలసిందే. బాగా జ్ఞానం పెట్టుకోండి. అనిత్యాని శరీరాని, ఈ అనిత్యమైనటువంటి దేహం ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రీతిగా విడిచిపెట్టాలి. ఇది ఎవరికీ తప్పలేదు. మహామహాయోగులైనా తప్పలేదు, దేహం విడిచిపెట్టిపోయినారు. కాబట్టి ఆ మిగిలినటువంటి జీవితంలోనే తెలివితో అజ్ఞానాన్ని దూరం చేసుకుని జ్ఞానాన్ని సంపాదించేదానికి ప్రయత్నం చేయాలి. ఇది మానవునిగా ప్రతి ఒక్కరి కర్తవ్యమై ఉంది. నేను చూడండి, నాకు చిన్నప్పటి నుంచి పెంచినటువంటి వదినమ్మ గారు కాలధర్మవారు, నాకు బిడ్డనిచ్చినటువంటి అత్తగారు అదే సంవత్సరంలో చనిపోయారు, నాకు బిడ్డనిచ్చిన మామగారు అదే సంవత్సరంలో పోయారు. నేను ఎవరితో మొత్తుకోవాల? నీకు తిట్టేకి నేను దొరికినాను, నేనెవరికి తిట్టాలి? సూత్రము పెద్దలు రాసినారు, అనిత్యాని శరీరాన్ని, ఈ శరీరం అనిత్యమైనటువంటిది. అయితే ప్రాప్తి వల్ల పూర్వజన్మ సంస్కారం ఉంటే గురువు అప్పప్పుడు మార్గదర్శకుడై ముందు వచ్చే తొందరలను సూచించేదానికి సిద్ధపడతాడు. అది ఎక్కడో కొన్ని అపరూపమైనటువంటి సందర్భంలో గురువు తన భుజ స్కంధాల మీద మోసుకొని సూచనలు సలహాలు ఇస్తాడు. దానికి కూడా నీది వెనుక జన్మ నుంచి పెట్టుబడి పెట్టిందా? బ్యాంకులో పోయి డబ్బులని తీస్తారా? పావుడ బ్యాంకులో పోయి నాకు 500 రూపాయలు కావాలా 1000 రూపాయలు కావాలంటే ఇస్తారు ఎవరన్నా? మీరు మొదలు పెట్టిందల్లాడు. పెట్టింటే మీరు చెక్ రాస్తే దాంట్లో దస్కత్ చేస్తే అది చూసి ట్యాలీ చేసి తూకం వేసి రైట్ అని మాట మార్కేస్తారు. అప్పుడు మేనేజర్ సంతకం చేసి ఇస్తారు డబ్బులు. స్వాముల దగ్గర కూడా అంతే. వెనక ఏమన్నా సంస్కారం మంచి పెట్టింటే బేరీజు వేసి తూకం వేసి చూసి మీకు మంచి చేసేదానికి ప్రయత్నం చేస్తారు. ఊరికి పోయి ట్యాంకులో డబ్బులు తిట్టి పంపిస్తారు. కాబట్టి జీవన నగ్న సత్యాలను చక్కగా అర్థం చేసుకుని జీవితం సాగించాలి. ఈ పరిమితమైనటువంటి జీవితంలో మనం చేయవలసిందేమి? శాశ్వతము కాదు ఇది. చంచలంబకు జగతి లోపల శాశ్వతం ఒకటే వీరా. కన్ను మూసి తెరచు లోపల కలిమిలేములు మారురా. మాయ సంసారంబురా, ఇది మనసు నిలకడ లేదురా. నాది నీది అనుచునరుడా, వాదులాడా బోకురా. బంక మట్టి ఇల్లురా, ఇది భక్కు బుగ్గి యవునురా. పాలు పిల్లలు ఆస్తి పాస్తులు అంతయు ఏమవునురా. రాజు రైతు అలిడి భేదము బ్రతికియుండే వరకురా. మట్టి మట్టిలో కలిసినాక ఎట్టి భేదము లేదురా. తత్వమర్మము తెలిసి నీవు తప్పుదారిని పోకురా. ఆత్మ ఎప్పుడు చావు లేకని అంతటా వెలుగుంది. చంచలంబకు జగతి లోపల శాశ్వతం ఒకటైదిరా. అంత చంచలమైనటువంటిది, అంత అస్థిరమైనటువంటిది మీ దేహాన్ని చూసుకుని మురిసిపోవద్దండి. మీ ధనాన్ని చూసి మురిసిపోవద్దండి. మీ కుటుంబాన్ని, మీ సంసారం చూసి మురిసిపోవద్దండి. అశాశ్వతంగా ఉంది ఈ దేహం. మన జీవితమే అశాశ్వతంగా ఉంది. ఒక స్వామి శిష్యుణ్ణి అడుగుతాడు, అయ్యా ఈ జీవితం ఎంత అశాశ్వతము అంటే, ఒక శిష్యుడు అంటాడు, స్వామి ఈ రోజు ఉన్నవాడు రేపు లేడు అంటాడు. అంతేనా అంటాడు ఇంకొక శిష్యుడు. అంటాడు, ఆ అంత కాదు స్వామి, ఉదయం ఉన్నాడు సాయంత్రం ఉంటాడో లేదో చెప్పలేము, అంత అశాశ్వతంగా ఉంది. ఇంకొక శిష్యుడు అంటాడు, స్వామి ఇప్పుడు ఉన్నవాడు ఇంకొక గంట ఉంటాడో లేదో చెప్పలేము అని అంటాడు. చివరకు ఒక శిష్యుడు అంటాడు, ఏ నిమిషంలో ఏదైనా జరగొచ్చు అని అంటాడు. అప్పుడు గురువు అంటాడు, నాయనగారా ఈ చేతులు నేను ముడిచినాను చూడి, ఈ ముడిచినటువంటి చేతులు విప్పుతానో లేదో గ్యారంటీగా చెప్పలేను. అంత లోపల గాలి వెళ్లిపోవచ్చు, ప్రాణం పోవచ్చు. ఇంత అశాశ్వతంగా ఉంది జీవితం, అర్థం చేసుకోండి అంటాడు. కాబట్టి అశాశ్వతమైనటువంటి విషయముల గురించి పట్టించుకోకుండా నిత్యమైన శాశ్వతమైన ఆత్మతత్వాన్ని తెలుసుకునేదానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. ఈ ఆత్మతత్వాన్ని తెలిపేవాడు గురువు అని అంటారు. గురువు యొక్క సహకారంతో, గురువు యొక్క మార్గదర్శకత్వంతో మానవుడు మాధవుడు కావచ్చు. అయితే మనము సంకుచిత మనోభావాల చేత మనం వేరే, వాళ్ళు వేరే, నేను వేరే, నీవు వేరే, నా జాతి వేరే, నీ జాతి వేరే, నాది పెద్ద జాతి, వంది చిన్న జాతి, నా జాతి ఇంతలా ఉంది, వన్ జాతి ఇంత బక్కగా ఉంది అని సంకుచిత భావాల చేత మానవుడు అహంకారాన్ని పెంచుకుంటున్నాడు. మనిషి మనిషి మధ్య విభేదాలను సృష్టిస్తున్నాడు. అందుకే ఒక మహాత్ముడు అంటాడు, ఎల్ల లోకము ఒక్క ఇల్లే, వర్ణభేదములు ఎల్ల కల్లే, మంచి చెడ్డలు మనుషులందున ఎంచి చూడగ రెండే కులములు, మతములన్నీ మాసిపోవను, జ్ఞానమొక్కటి నిలిచిపోవను. ఎల్ల లోకము ఒక్క ఇల్లే, వర్ణభేదములు ఎల్ల కల్లే, మంచి చెడ్డలు మనుషులందున ఎంచి చూడగ రెండే కులములు అంట, మతములన్నీ మాసిపోతాయి, చివరకు మిగిలేది జ్ఞానమొక్కటే నిలిచిపోవును అని. మతభేదం వద్దు, మనమంతా ఒక్కటే. చూడండి, నీళ్లు, నీళ్లకు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టి పిలుచుకుంటున్నారు. తెలుగు వాళ్ళైతే నీళ్లు అని పిలుస్తారు, దానినే కన్నడం తెలిసినటువంటి వాళ్ళు నీరు అని ఉంటారు, అదే ఇంగ్లీష్ తెలిసినటువంటి వాళ్ళు నీళ్లు అనడు, నీరు అనడు, వాటర్ అంటాడు, అదే తమిళ తెలిసినటువంటి వాడు తన్ని అంటాడు, అదే మలయాళం తెలిసినటువంటి వాడు వెళ్ళం అని పిలుస్తాడు, అదే హిందీ తెలిసినటువంటి వాడు పాని అంటాడు. ఒకే పదార్థం, ఒకే వస్తువు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా పిలుస్తున్నారు చూడండి. అదే నీటిని ఒకడు నీరు అని, ఒకడు నీళ్లు అని, ఒకడు పాని అని, ఒకడు వాటర్ అని, ఒకడు తన్ని అని, ఒకడు వెళ్ళం అని పిలుస్తారు. అదే రీతిగా దాని యొక్క గుణమేమి, మన యొక్క దప్పికను పోగొట్టుతుంది ఆ నీళ్లు. అట్లే ఆ పరమాత్ముడు, ఆ దేవదేవుడు ఒక్కడే, వానిని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటారు. పేర్లకు పోరాడుతున్నారు మానవులంతా. మహమ్మదీయులు అల్లా అని, హిందువులు రామా అని, పరమాత్ముడని, శివుడని, క్రైస్తవులు జెహోవా అని, జొరాస్ట్రియన్లు అహ్రమజ్దా అని, ఇంగ్లీష్ వాళ్ళు గాడ్ అని, పేర్లు వేరే ఉన్నాయి. అయితే ఆ మూల పదార్థం, ఆ చైతన్యము, ఆ బ్రహ్మం, ఆ పరమాత్ముడు ఒక్కడే. దేవనొప్ప నామహలవు, పరమ పతివ్రతకి గండనొప్ప, మత్తొండ కెరగుదడ ఎరిగుదడే కివిమూగ కొయ్యువను, హలవు దైవద ఎంజల తింబువర నేనెందనయ్యా కూడల సంగమ దేవ. దేవనొప్ప నామ హలవు, ఏకం సత్ విప్ర బహుదా వదంతి. ఆ సత్ అనేది ఏకం ఒక్కటే, విప్ర తెలిసినటువంటి మహాత్ములు బహుదా వదంతి అనేక పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు. పేర్లకు పోరాడుతున్నాం మనమంతా. ఎనగ హూగలు హలవాదరు హార వందే, పవనిషిద మణిగలు హలవాదరు దార వందే, హాలు కరెద హసుగల బన్న హలవాదరు క్షీర వందే, గడలిన హెసరేనే ఇరలి క్షార వందే, గొత్తుదు ఒన్నాగలి మన్నాగలి భార వందే. పరమాత్మనే, నిన్నన్ను పూజిసువ, ప్రార్థిసువ, యజిసువ, భజిసువ రీతి నూరాదరు ఉద్ధార వందే. ఎనద హూగలు హలవాదరు దార వందే. ఆ పువ్వులలో రంగుల మార్పు ఉండవచ్చు, అన్నిటికీ ఆధారమైనటువంటి దారం ఒకటి అంట. పవనిసిన మణిగాలు హలవాదరు హార వందే. ఆ మణులలో కూర్చున్నటువంటి దారం ఒక్కటే. హాలు కరగ హసుగల బన్న వేరే ఆదరు. ఆవుల వన్నెలు వర్ణములు రంగులు వేరేనా, అన్ని ఇచ్చేది తెల్లని పాలే. అదే రీతిగా పరమాత్మునికి వేరే పేర్లు పెట్టి పిలిచినను అందరికి ఆశీర్వాదం చేస్తాడు. పరమాత్మనే, నిన్నన్ను పూజిసువ, ప్రార్థిసువ, యజిసువ, భజిసువ రీతి నూరాదరు ఉద్ధార వంది. కాబట్టి వాడు ముస్లిం అని, వీడు హిందూ అని, వాడు క్రైస్తవుడు అని, వీడు అది అని ఇది అని పిలువకూడదు.
నేనే తురకైతే జీవాత్మ తురకవునా, అంతరాత్మ తురకవునా, పరమాత్మ తురకవునా? నేనే తురకైతే నా జీవాత్మ తురకవునా, నా అంతరాత్మ తురకవునా, నా పరమాత్మ తురకవునా? చెరుకు కుటుంకలు యున్నవి గాని తీపు కుటుంకలు యున్నావా? చెరుకుకు డొంకలు యున్నవి గాని తీపుకు డొంకలు యున్నావా? చెరుకు వంటివాడు భక్తుడైతే తీపిలో కలిసరా నా స్వామి? నేనే తురకైతే జీవాత్మ తురకవున, అంతరాత్మ తురకవున, పరమాత్మ తురకవున? ఆవుకు వన్నెలు యున్నవి గాని పాలకు వన్నెలు యున్నావా? ఆవు వంటివాడు భక్తుడైతే పాలలో కలిసరా నా స్వామి? పూలకు వన్నెలు యున్నవి గాని పూజకు వన్నెలు యున్నావా? పూల వంటివాడు భక్తుడైతే పూజలో కలిసరా నా స్వామి? నేనే తురకైతే జీవాత్మ తురకవున, అంతరాత్మ తురకవున, పరమాత్మ తురకవున? గురువులు వేరే యున్నరు గాని గురుతులు వేరే యున్నావా? గురువు వంటివాడు భక్తుడైతే గురులే కలిసరా నా స్వామి? నేనే తురకైతే జీవాత్మ తురకవున, అంతరాత్మ తురకవున, పరమాత్మ తురకవున? కాబట్టి మత భేదములు పాటించుకోకుండా మనమంతా ఒక్కటి అని భావించాలి. ఇక్కడ హిందువు లేదు, ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు, జొరాస్ట్రియన్ లేదు, మానవుడు మానవుడు మానవుడు. నీవు హిందువు కాదు, నీవు ముస్లిము కాదు, సమత మమతలు పెంచే మానవుడవు నీవు, మానవుడవు నీవు. నీవు హిందువు కాదు, నీవు ముస్లిము కాదు, సమత మమతలు పెంచే మానవుడవు నీవు, మానవుడవు నీవు. దయాకరుణ శూన్యమైన జాతులేలరా, ప్రీతి ప్రేమ లేనట్టి కులమదేదిరా, మానవుడే సౌఖ్యముగా బ్రతకాలంటే మానవత విలువలు తెలియవలయురా. నీవు హిందువు కాదు, నీవు ముస్లిము కాదు, సమత మమతలు పెంచే మానవుడవు నీవు, మానవుడవు నీవు. ఎగిరే పక్షులకు కులమదేదిరా, నడయాడే చీమలకు మతం లేదురా, కలిసిమెలిసి బ్రతుకుటే నేర్చుకొనుమురా, కలిమి బలిమి కన్నను ప్రేమి ఘనమురా. నీవు హిందువు కాదు, నీవు ముస్లిము కాదు, సమత మమతలు పెంచే మానవుడవు నీవు, మానవుడవు నీవు. ఆచార విచారములు ఎంచబోకురా, ఆదర్శపు జీవన మే సుఖము నిచ్చురా, ధర్మ ప్రభులు చూపిన రాచబాటరా, మర్మ మెరిగి ఘనుల మార్గమనుసరించరా. నీవు హిందువు కాదు, నీవు ముస్లిము కాదు, సమత మమతలు పెంచే మానవుడవు నీవు, మానవుడవు నీవు. మానవులందరూ ఒకటేనురా, మతం కులం భేదములు రూపుమాపరా, సత్య ధర్మ ప్రభుడైన బంధం గురుడురా, ధర్మసారమవనిలో చాటి చెప్పెరా, ఈ ధర్మసారమవనిలో చాటి చెప్పెరా. నీవు హిందువు కాదు, నీవు ముస్లిము కాదు, సమత మమతలు పెంచే మానవుడవు నీవు, మానవుడవు నీవు. మహాత్ములు చెప్పినటువంటి ధర్మ సత్యాన్ని తెలుసుకుని మానవునిగా రూపొందేదానికి మొదటి ప్రయత్నం చేయాలి. మానవత్వం ప్రతి ఒక్కడు తన జీవితంలో ఆచరించారు. ఈ పూజలు పునస్కారాలు ఈ మానవత్వం ముందు పనికిరావు. ఒక సత్యమైనటువంటి విషయాన్ని ఈ సభా మూలకంగా మీకు తెలుపుకుంటున్నాను. ఈరోజు మానవత్వం లేకుండా మీరు ఎన్ని పూజలు చేసినా, దేవునికి ఎన్ని టెంకాయలు కొట్టినా, జపమాలతో ఎన్నిసార్లు తిప్పినా దేవుని పేరు మీ మంత్రాన్ని, దానికి ఫలితం ఏమేమీ ఉండదు.
యహీ హై ఇబాదత్ యహీ దీన్ వ ఈమాన్
కి ముష్కిల్ మే కామయాయే ఇన్సాన్ కి ఇన్సాన్
యహీ హై ఇబాదత్ ఇదే సేవ ఇదే ధర్మం ఇదే పూజ ఇదే తపస్సు ఇదే యోగం మానవుడు సాటి మానవునికి
అండగా ఉండాలి
వాని కష్ట నష్టాల్లో ఆదుకోవాలి
దీనికి మించినటువంటి తపస్సు లేదు
దీనికి మించినటువంటి యోగము లేదు
దీనికి మించిన జ్ఞానము లేదు
భగవద్గీతలో ఒక చిన్న దృష్టాంతం చెప్తాను
ది గుడ్ సమారిటన్
అని ఒక దృష్టాంతం కనబడుతుంది అక్కడ ఒకసారి ఒక మనిషి జెరూసలేం నుంచి జెరికో అనే ప్రాంతానికి నడిచి వెళ్తున్నాడు
అడవిలో దారి దోపిడిగాళ్లు
వానికి బాగా కొట్టి వాని దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దోచుకుని వెళ్లిపోతారు చావు బ్రతుకుల
పరిస్థితిలో వాడు పడి ఉన్నాడు
అడవి అది
ఎవరు చూడడం లేదు మూలుగుతున్నాడు ప్రాణము పోయే స్థితి ఉంది
ఆ సందర్భంలో ఒక గుడి పూజారి ఒక దేవస్థానం యొక్క పూజారి
పురోహితుడు
ఆ మార్గం గుండా పోతాడు ఆ చావు బ్రతుకులు ఉన్నటువంటి ఆ మానవుణ్ణి చూస్తాడు ఏ పరమాత్మ నీవు పుట్టించినటువంటి ఈ మానవుడు ఇటువంటి కష్ట స్థితిలో ఉన్నాడు కదా సర్వలోక రక్షకుడు కదా నీవు ప్రభు ఇదే నేను మొక్కుతున్నాను వాణ్ణి నీవే రక్షించు అని చెప్పి వెళ్లిపోతాడు తర్వాత ఒక జ్యోతిష్కుడు అదే మార్గం గుండా వస్తాడు లెక్క వేసి చూస్తాడు అయ్యో ఎటువంటి స్థితిలో ఉన్నాడు కదా ఈ మానవుడు పరమాత్ముడా ఇది రాహుకాలం కదా నేను ముట్టుకోకూడదు కదా ఎవరిని కాబట్టి పరమాత్మ వాని భారమంతా నీవే చూసుకో అని చెప్పి వెళ్లిపోతాడు అదే మార్గంలో ఒక గాడిద మీద ఒక సామాన్య మానవుడు సవారీ చేసుకుని వస్తూ ఉంటాడు ఈ వ్యక్తిని చూస్తాడు మూలుగుతున్నాడు వాడు ఎప్పుడు పూజలు చేయలేదు పునస్కారాలు తెలియదు మనకు వేదాంతి కాదు పండితుడు కాదు సామాన్యమైనటువంటి మానవుడు సాటి మానవుడు కష్టంలో ఉన్నది చూస్తాడు తన వాహన తిరిగి ఆతురతతో పారి వస్తాడు అయ్యో దేహమంతా రక్తసిక్తమైపోయింది ఎటువంటి హీనమైనటువంటి పరిస్థితి వచ్చింది వాడెవడో వీడెవడో
బంధువు కాదు స్నేహితుడు కాదు
వాని ముఖం కూడా చూడలేదు వెంటనే ఒక ఆకులో నీళ్లు తెచ్చి ముఖం మీద చల్లుతాడు తన బట్టలతో గాయాలని తూడుస్తాడు తన బట్టలు పాత బట్టలు చింపి వాని కట్టెలు కడతాడు నీళ్లు తాపుతాడు కొంత సమయం అయిన తరువాత తన వాహనం మీద వాన్ని కూర్చోబెట్టుకుని తను నడుచుకుంటూ పోతాడు పక్క పల్లెకు పోయి వైద్యుని ఇంటికి పోయి తలుపు కొడతాడు వైద్యుడు తలుపు తీస్తాడయ్యా ఈయన ఎవరో నాకు తెలియదు దారిలో పడిపోయినాడు కాబట్టి దయచేసి వైద్యం చెయ్యి నా దగ్గర ఉన్నటువంటి ధనాన్ని నీకు ఇస్తున్నాను తీసుకో ఇంతకు మించి నా దగ్గర ధనము లేదు నేను మరో ప్రయాణంలో కావలిస్తే నీకు ఇంకా ధనమిస్తాను ఎట్లయినా నిన్ను ఆదుకో రక్షించు వైద్యుడు వైద్యం చేస్తాడు బాగవుతుంది ఇదే సమస్య జీసస్ క్రైస్త దగ్గర తీసుకుపోతారు శిష్యులు ప్రభు ఒక సమస్య వచ్చింది ఏమి ఒక వ్యక్తి ఈ రీతిగా పడిపోయినాడు ఒక ధర్మకర్త అంటే ఒక పూజారి ఒక జ్యోతిష్కుడు ఒక సామాన్య మానవుడు తారాస పడినారు దీనిలో ఎవరు ఉత్తములు జీసస్ క్రైస్త ఆలోచన చేస్తాడు ఆ మూడవ వాడు సామాన్యుడని చెప్తే వానికి స్వర్గంలో అవకాశం ఉంది మిగతా వాళ్ళ స్వర్గానికి అర్హులు కాదు అని అంటాడు ఎందుకు ప్రభు మీ పూజలు మీ పునస్కారాల కంటే మానవత్వం వానిలో ఉంది వాడు ఏ పూజలు చేయలేదు అయితే హ్యుమానిటీ అనేది ఉంది కాబట్టి వానికి ఆద్యతనిస్తుంది ధర్మం వాడు యోగ్యుడు వాడు అర్హుడు అని చెప్తాడు కాబట్టి యహీ హై ఇబాదత్ యహీ దీన్ యహీ ఈమాన్ కి ముష్కిల్ మే కాము ఆయే ఇన్సాన్ కి ఇన్సాన్ ముసల్మానులు ముసల్మానులకే ఆదుకోవాలని లేదు హిందువులు హైందవులకే ఆదుకోవాలని లేదు క్రైస్తవులు క్రిస్టియన్లకే ఆదుకోవాలని లేదు మానవులను ఆదుకోండి వాళ్ళ కష్ట నష్టములలో భాగం పంచుకోండి దైవం సంతోషిస్తాడు మేలు చేస్తాడు ఇది ఈ మానవత్వం చాలా ముఖ్యమైనటువంటి దీన్ని పెంచుకోవాలి
ప్రతి మానవుడు తమ జీవితాల్లో
నైతికమైనటువంటి జీవితాన్ని నడపాలి.
ఆనెస్టీ, ప్రామాణికత్వం చాలా ముఖ్యమైనటువంటిది. ఈరోజు
ప్రామాణికత్వం అనే పేరుతో ఎంతో మోసం జరుగుతా ఉంది,
ఎంతో అన్యాయం జరుగుతా ఉంది,
ఎన్నో అక్రమమైనటువంటి పనులు చేస్తున్నారు.
పైన మాటలలో ప్రామాణికత్వం కనబడుతుంది,
ఆచరణలో లేదు.
ఆచరణలో ప్రామాణికత్వం కావాలి.
అది ఉందా ఈ సమాజంలో?
కనబడుతుందా? అది
మరుగుపడిపోయింది, మరుగుపడిపోయింది.
అది ఉన్ననాడు
మానవుడు మాధవుడైపోతాడు.
లెట్ హిమ్ హూ వుడ్ బి హ్యాపీ ఫర్ ఎ డే,
లెట్ హిమ్ హూ వుడ్ బి హ్యాపీ ఫర్ ఎ డే గో టు ద బార్బర్,
ఫర్ ఎ వీక్
బై ఎ న్యూ వెహికల్,
ఫర్ ఎ మంత్
ఎంటర్ ఇంటూ ఎ న్యూ హౌస్,
ఫర్ ఎ ఇయర్
మ్యారీ ఎ వైఫ్,
ఫర్ ఆల్ హిస్ లైఫ్ టైమ్
బి ఎన్ ఆనెస్ట్ మ్యాన్.
ఎంత చక్కగా చెప్పినట్టు. జీవితాంతం ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి,
అంటే
ప్రామాణికమైనటువంటి జీవితాన్ని నడపండి అంటారు. లెట్ హిమ్ హూ వుడ్ బి హ్యాపీ ఫర్ ఎ డే, ఒక దినం ఆనందంగా ఉండాలి అంటే గో టు ది బార్బర్ అంటారు, మంగళం దగ్గర పోండి అంటారు. బాగా కటింగ్ షేవింగ్ బాగా చేస్తారు, ఒక దినం హాయిగా ఆనందంగా గడపచ్చంట, రెండో రోజులు మళ్ళా గడ్డం పెరుగుతుందంట.
ఒక్కరోజు ఆనందంగా ఉండాలంటే గో టు ది బార్బర్.
ఒక వారం ఆనందంగా ఉండాలంటే ఒక కొత్త వాహనాన్ని తీసుకో అంటారు. సైకిల్ గాని, మోటార్ సైకిల్ గాని, ఒక కారు కాని, జీప్ కాని తీసుకుంటే ఒక వారం మోసం ఉంటుందంట, తర్వాత మోస తీరిపోతుందంట.
ఒక నెల ఆనందంగా ఉండాలంటే ఒక కొత్త ఇంటిలో ప్రవేశం చేయి.
ఆ కిటికీలు, ఈ కిటికీలు ఇది పెట్టాలా, అక్కడ ఇది చేయాలా, ఇది బెడ్రూము, అది కిచెన్, అది సర్దల్లా, ఇది సర్దల్లా, ఒక నెల మోసుంటుందంట, తర్వాత అది సప్పకు పడిపోతుంది.
ఒక సంవత్సరం ఆనందంగా ఉండాలంటే
మ్యారీ ఎ వైఫ్, పెళ్లి చేసుకో అంటాడు.
ఒక సంవత్సరం హాయిగా ఉండొచ్చంట,
అంతకు మించి ఉండలేరంట.
ఒక సంవత్సరం లోపల వాళ్ళ హనీమూన్ పోతారు,
అత్తమామ ఇండ్లకు పోతారు,
మేనమామ మేనత్త ఇండ్లకు పోతారు, స్నేహితులు ఇండ్లకు పోతారు.
ఒక సంవత్సరం అయిన తర్వాత స్టార్ట్ అవుతుందంట
పెళ్లి భోజనం. ఎన్నాళ్ళు అంటే ఒక సంవత్సరం అంట.
చాలా మందికి అనుభవం,
తర్వాత అది సప్పుగైపోతుందంట.
సాగితే సంసారము, సాగాకపోతే భారము, చాటలింటి గాడిద బంధన సారమే సంసారం.
మొదట అనిలను ఒక సంవత్సరం తర్వాత ఇది పలుకుతాడు.
మొదట స్వర్గం అంటాడు,
వైకుంఠం అంటాడు.
ఆ భార్యను విడిచిపెట్టి ఉండలేడు,
ఆమె భర్త విడిచిపెట్టి ఉండలేడు.
ఆఫీసుకు పోయినా ఫోన్లే,
ఎక్కడికైనా ఫోన్లే, ఫోన్లే. ఎప్పుడొస్తారు, ఎప్పుడొస్తారు, ఎప్పుడొస్తారు.
ఒక సంవత్సరం అయిన తర్వాత ఎప్పుడు బయటికి పోతావు, ఎప్పుడు బయటికి పోతావు అంట.
జీవితాంతం సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి?
బి అన్ ఆనెస్ట్ మ్యాన్, ప్రామాణికమైనటువంటి జీవితాన్ని నడుపు అంటారు.
ఏమిది ప్రామాణికమైనటువంటి?
పదాల్లో ఉండే స్వామి అర్థం కాదు కదా ఇది. ప్రామాణికత అంటే ఏమిది?
ఒక సజీవమైనటువంటి సంఘటన మీకు చెప్తాను వినండి.
బెంగళూరులో ఒక పెద్ద ధనవంతుడు ఒక ఆటోలో ప్రయాణం చేసినాడు.
పెద్ద ధనవంతుడు
ఆటో దిగి ఆటోకి డబ్బులిచ్చి ఆయన వెళ్లిపోయాడు.
ఆటో వాడు
భోజనానికి ఇంటికి వచ్చినాడు,
భోజనం చేస్తున్నాడు.
పిల్లలు, ఆయన పిల్లలంతా బయట ఆడుకుంటున్నారు ఆటో దగ్గర.
కొంతసేపు అయిన తర్వాత పిల్లలంతా వచ్చి ఒక పెద్ద పర్సు తీసుకుని తండ్రి దగ్గరకు వచ్చినారు.
నాన్న ఆటోలో ఈ పర్సు ఉంది.
భోజనం చేస్తున్నాడు,
అట్లే విడిచిపెట్టి ఆ పర్సు చూస్తాడు, తెరిసి చూస్తాడు, 70,000 రూపాయలుంది, ఇంకేమేమో దాంట్లో పత్రాలున్నాయి, పేపర్లు ఉన్నాయి, అంతా ఉన్నాయి.
తన తల్లితో చెప్తాడు,
అమ్మా ఎవరో ఒక పెద్ద ధనవంతుడుగా కనబడుతున్నాడు, ఆయన ఎక్కా లాడ్జ్లో దిగాడు, ఇడిస్తే నేను వచ్చేస్తే చూడి. వెంటనే చేతులు కడుక్కొని ఆటోలో లాడ్జికి వెళ్తాడు. పేరు తెలియదు.
లాడ్జ్లో పైనుంచి కింద వరకు చూస్తాడు,
ఎవరు కనబడలేదు.
మళ్ళా వాపస్ వచ్చి మళ్ళా 2-3 సార్లు తిరుగుతాడు.
తన స్నేహితుని దగ్గరకు పోతాడు.
బాగా పూజలు పునస్కారాలు చేయనటువంటి స్నేహితుడు,
మిత్రమా ఈ రీతిగా నాకు ఆటోలో దొరికింది,
అక్కడ లాడ్జ్కి పోతే ఎవరు ఆయన దొరకలేదు, ఏం చేయమంటావు ఇప్పుడు?
ఒరే పిచ్చి విధవా, భగవంతుడు నీకు ఒక అవకాశం, గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చినాడు. ఇది జీవితంలో మరల మరల రావు ఇటువంటి అవకాశాలు. సద్వినియోగం చేసుకో దీన్ని. ఏం చేయాలి? ఏం చేయాలా? ఇంటికి తీసుకో. నీ స్థితిగతులు బాగలేవు, చాలా బీదవాడివి. ఏం చేయాలని అంటావా? తీసుకుపో. మనసు రాలేదు. మరలా లాడ్జికి వెళ్తాడు, కనబడలేదు. ఇంటికి వస్తాడు, మరలా రాత్రి పోతాడు. పోతే ఆకస్మికంగా ఆ ధనవంతుడు వస్తున్నాడు అని చూస్తాడు. చాలా సంతోషమవుతుంది. సార్ సార్ అని పోతాడు. చూస్తాడు ఆయన. ఏమిటి సార్? నా ఆటోలో మీరు ప్రయాణం చేసింటి ఉదయమో మీ పర్సు విడిచిపెట్టి పోయినారు సార్. మీరు మర్చిపోయినారు. ఉదయం నుంచి నేను తిరుగుతున్నాను సార్, మీరు దొరకలేదు.
ఆశ్చర్యమేస్తుంది ఆ ధనవంతుడికి. ఆటో ఒండిలో ఇటువంటి ప్రామాణికంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారా ప్రపంచంలో?
చెప్పి మొదట పర్సు తీసి డబ్బులు చూసుకుంటాడు, ఖాళీగా ఉందేమో అని. చూస్తే తన అమౌంట్ ఖచ్చితంగా ఉంది దాంట్లో. కండ్లలో నీళ్ళు వస్తుంది. అయ్యా, ఉదయం నుంచి నేను పోలీస్ స్టేషన్ లో పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి 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 వాళ్ళకి చెప్పి వాళ్ళంతా వెతుకుతున్నారు. ఆటో నంబర్ నాకు తెలియదు. ఉదయం నుంచి జరుగుతా ఉంది కార్యక్రమము. అయితే నువ్వు నీతిగా న్యాయంగా తీసుకొచ్చి ఇచ్చినావు కదా, ఆశ్చర్యమవుతుంది నాకు అని చెప్పి అందులో 1000 రూపాయలు తీసుకుని ఆయనకి ఇస్తాడు. ఓ చాలా సంతోషమైంది. లేదు సార్ అంట. ఏమిటి? నాది కాదు డబ్బది, మీ డబ్బు మీకు ఇచ్చినానంతే. దీంట్లో నా ఘనకార్యం ఏమీ లేదు. ఇంకా ఆశ్చర్యమవుతుంది. సరే మీ ఇంటికి పదం పద అంట. ఆడ తెలుసుకుందాం పద కథ అంట. అదే ఆటోలో ఇంటికి తీసుకుపోతాడు ఆయన. ఒక చిన్న కొట్టం అది. ఆయాసంతో దగ్గుతో బాధపడే ఒక వృద్ధురాలు అతని తల్లి. చినిగిపోయి తేపలు పడినటువంటి చీరలు కట్టిన భార్య. అర్ధనగ్నంతో ఉన్న 3 పిల్లలు. తలకు నూనె లేదు, పరిశుభ్రంగా లేరు, పై మీద బట్టలు కూడా లేవు. ఆ స్థితిని చూసి ఒక్కసారి కళ్ళలో నీళ్ళొస్తుంది. 70,000 తీసుకుని ఎవడేం చేస్తుండే? ఎవడు ఏం చేస్తుండలేదు. ఆమెతో అతని తల్లితో మాట్లాడతాడు. అమ్మా, ఈరోజు నీ కొడుకు ఇంత మేలు చేసినాడు. నీకు ఏదో మేలు చేయాలని వచ్చినాను నేను. 10,000 రూపాయలు తీసుకో, నీ ఇల్లును చెక్క పెట్టుకో. ఆ పుణ్యాత్మడు ఏముంటుంది? స్వామి, ఇది మీ సొమ్మ, మేము ముట్టకూడదు. దేవుడు ఒప్పుకుంటాడా ఇటువంటి పనులు?
ఈరోజు మీరు ఇవ్వవచ్చు,
రేపు మా కష్టాలు ఎవరు చూస్తారు? ప్రతిరోజు మేము పడే కష్టాలే ఇవి. మమ్మలను కించపరచవద్దండి, చిన్న చూపు చూడవద్దండి స్వామి అంటూ టీ తెప్పించి తాపించి మరీ పంపించింది. దీన్ని అంటారు ప్రామాణికత్వం అంటారు. ఎంతమంది ఈ ప్రామాణికత్వాన్ని తమ జీవితంలో ఆచరణ చేస్తున్నారు? ఎంతో మంది ఉద్యోగస్తులు ఉన్నారు, ఎంతో మంది గురువులు ఉన్నారు, ఎంతో మంది పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, ఎంతో మంది రాజకీయ ధురంధరులు ఉన్నారు, ఎంతో మంది డాక్టర్లు ఉన్నారు, ఎంతో మంది పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, ఎంతో మంది ఇంజనీర్లు ఉన్నారు. ఈ సామాన్యమైనటువంటి మానవుడు చూపినటువంటి ఆ ఆనెస్టీ, ప్రామాణికత్వం చూపుతున్నారా? ప్రతి ఒక్కడూ తమ హృదయం మీద చేయి పెట్టి పరీక్ష చేసుకునే సమయం వచ్చింది. ఎంత మాత్రం మేము కరెక్ట్ ఉన్నాము అని ఆలోచన చేసుకోండి. ఇటువంటి ప్రామాణికులైనటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఈరోజు చాలా అవసరం. భగవద్గీతలో ఎన్నో శ్లోకాలు చెప్పినారు, అయితే ఆచరణ ఎక్కడుంది? యదృచ్ఛాలావసాన్ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమహ సిద్ధావసిద్ధౌ చ కృత్వాపినని బద్ధ్యతి. యదృచ్ఛాలావ సంతుష్టో, తనకు లభించిన దానితో తృప్తి చెందాలి. ఇదిగో ఇప్పుడు చెప్పిన సంఘటన ఆ వ్యక్తిలో కనబడుతోంది. అయితే నేటి మానవులలో ఆశలు పెరిగి 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 దురాశ అయిపోతుంది. అందరి సొమ్ములు నాకే రావాలని చెప్పి పట్టుదలతో న్యాయమో అన్యాయమో మంచో చెడో చెడు మార్గములో ధనాన్ని ఆస్తులను సంపాదించేదానికి పెంచుకునేదానికి మానవుడు ఈరోజు ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే సమాజం చెడిపోతున్నది,
భ్రష్టపడతా ఉన్నది సమాజం.
ఈ సమాజంలో ధనవంతుడు ధనవంతుడైపోతున్నాడు, బీదవాడు బీదవాడుగా దిగజారిపోతున్నాడు ఈ సమాజంలో. ఎందుకు? అన్ని చెడు గుణాలు ఈ దేశంలో ఉన్నాయి కాబట్టి. పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్, ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్, సైన్స్ వితౌట్ హ్యుమానిటీ, రిలీజియన్ వితౌట్ మొరాలిటీ, కామర్స్ వితౌట్ ఆనెస్టీ ఆర్ నాట్ ఓన్లీ యూజ్లెస్ బట్ పాజిటివ్లీ డేంజరస్. ఈ అవగుణాలన్నీ, ఈ చెడ్డ గుణాలన్నీ ఈ సమాజంలో పెద్దల హృదయాలలో చోటు చేసుకున్నాయి కాబట్టి భ్రష్టపడుతోంది సమాజం. ఇది ఎంతో మందికి దినమునకు ఒక్క పూట తినేదానికి అంబలి దొరకడం లేదు. లక్షాధికారులు కోటాధీశ్వరులు అరగకుండా తిని నరగకుండా అవస్థ పడుతున్నారు. బీదవాళ్ళు ఆకలితో బాధపడుతున్నారు, పెద్దవాళ్ళు అరగకుండా బాధపడుతున్నారు. బాబు, నేను హిమాలయాలకు పోయే సందర్భంలో ఢిల్లీలో ఇంకా పోయేదానికి బస్సుకి టైం ఉంది అంటే అట్లా పొడవు వాకింగ్ పోతే అట్లా. ఢిల్లీ అనేది ఎంత బాగుందో చూస్తాము అని ఒక చోట పెద్దగా పెళ్లి జరుగుతా ఉంది అనుకోకుండా నేను అట్లే లోపల పోతే ఎవరు అడ్డం చెప్పలేదు, అడ్డం చెప్పి వాపసు వస్తుంటే నేను నన్ను ఎవరో పెళ్లికి వచ్చినాడేమో అని అనుకున్నారు. పాప లోపల పోతే వాళ్ళ వేషాలు, వాళ్ళ భూషణాలు, వాళ్ళ అట్టహాసాలు, వాళ్ళ డ్రస్సులు, వాళ్ళ ఆ ఆడోళ్ళ గొంతుల్లో, వాళ్ళ తలల్లో, వాళ్ళ చేతుల్లో ఆ బంగారు ఆభరణాలు చూస్తూ చూస్తూ నిలబడిపోతే పెళ్లి అయిపోయా. పెళ్లైన తర్వాత వెంటనే భోజనాలు. మీరు అనుమానం పడొద్దండి, నేను భోంచేయలేదు అక్కడ. ఇప్పుడేమో బఫే సిస్టమ్ అంటే నిలబడి తినేస్తారు, ఎవరికి ఏమైనా కానీ వడ్డించుకోవచ్చు. చూడండి, కండ్లతో చూచింది నేను. పెద్ద పెద్దవాళ్ళు వడ్డించుకుంటున్నారు, ఒక ఒక రెండు చెంచాలు మూడు చెంచాలు తింటారు, మిగతా పారేస్తున్నారు పారేస్తున్నారు. ఈ తినిన అటువంటి పాత్రను తీసుకుపోయి బయట పారేస్తున్నారు. అక్కడ బీదవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు ఆ అన్నానికి ఆ పదార్థాలకి వెంపర్లాడుతున్నారు. ప్రభు, నీ దేశంలో ఎటువంటి పరిస్థితి అయ్యా? అరగకుండా వాళ్ళు సస్తా ఉన్నారు, ఆకలితో వీళ్ళు సస్తా ఉన్నారు. మహాత్మా గాంధీ ఎప్పుడో చెప్పినాడు, స్వాతంత్రం వచ్చింది అనే దానికి గుర్తేమంటే అర్ధరాత్రి ఆడది ఒంటరిగా ప్రయాణం చేయాలంట నిశ్చింతగా. అయితే ఒక గురువుగా ఈ రోజు చెప్తున్నాను నేను, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది అంటే సామాన్య మానవుడు ఒక దినానికి అట్లీస్ట్ రెండు పూటలు అంబలి త్రాగి తృప్తి పడే దినాలు వచ్చిన నాడే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది అనుకోవాలి. అంతవరకు స్వాతంత్రమైన దేశము కాదు ఇది. ఎటువంటి బాధ అనుభవిస్తున్నారు ఆ బీదవాళ్ళు చూడండి, వెంపర్లాడుతున్నాడు ఆ అన్నం, కండ్లలో నీళ్ళు వచ్చినాయి. ఉన్నవానికి అరగని జబ్బు, లేనివానికి ఆకలి జబ్బు అంటే ఇదే. ఆకాశం అందుకునే ధరలొక వైపు, అదుపు లేని నిరుద్యోగం ఇంకొక వైపు, అవినీతి బంధుప్రీతి చీకటి బజారు బ్లాక్ మార్కెట్, అలుముకొన్న ఈ దేశం ఎటుదిగజారు, గాంచబోయి నేటి దుస్థితి, ఎదిరించబోయి ఈ పరిస్థితి. పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగే నేడు ఒక మనిషి మరి ఒకని దోచుకునేవాడే, తన భాగ్యం తన సౌఖ్యం చూచుకునేవాడే, స్వార్థమే అనర్థ కారణం, దాన్ని చంపుకొనుట క్షేమదాయకం. బీదవాళ్ళని గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? నిజమైన మాట చెప్తున్నాను, ఆ దైవం దైవ సాక్షాత్కారం ఎక్కడవుతుందంటే బీదవాళ్ళలోనే అయ్యేది. నూటికి నూరు పాళ్ళు సత్యం చెప్తున్నాను ఈరోజు. ధనవంతునికి ధనం పిచ్చి ఉంటుంది, ఆ పిచ్చి పోయేవరకు దేవుడు దొరకడు. జీసస్ క్రైస్ట్ కోటాధీశ్వరుడా? ఒక మామూలు వడ్రంగి, ఆ మామూలు వడ్రంగి హృదయంలో దేవుడు ఎట్లా కనిపడ్డాడు? బీదవాడు కాబట్టి. మహమ్మద్ ప్రవక్త కోటాధీశ్వరుడా? ఊరూరు తిరిగి బట్టలు అమ్ముకునే ఒక సామాన్యమైనటువంటి వాడు ప్రవక్తగా వెలుగొందాలంటే ఆ బీదవాణిలో ఆ మహాత్ములు దేవుని సాక్షాత్కారం అయ్యింది. శ్రీరామచంద్రుడు అష్టైశ్వర్యములు అనుభవించేంత వరకు దైవ సాక్షాత్కారము దేవునిగా పరిగణింపబడలేదు. సర్వసంగ పరిత్యాగము చేసి అడవులు పట్టినప్పుడే దేవునిగా గుర్తించింది సమాజం.
శ్రీకృష్ణుడు ఒక కొల్లవాడుగా పశువుల కాపరిగా ఉన్నప్పుడే దైవత్వాన్ని చూపించినాడు.
ఒక సామాన్యుడుగా ఉన్నప్పుడు, ఒక బీదవాడిగా ఉన్నప్పుడు,
బుద్ధ భగవానుడు యువరాజుగా ఉన్నప్పుడు ఏమీ సాధించలేదు, అన్ని త్యజించి భిక్షాపాత్రం చేతులు పట్టుకున్నాడు. ఆయన దేవుణ్ణి చూసినాడు. షిరిడీ సాయిబాబా కోటాధీశ్వరురా, ఇంటింటికి భిక్ష ఎత్తుకునేవాడు.
హృదయ శ్రీమంతుడికి హృదయంలో కోటాధీశ్వరుడు వారు బాహ్యంగా కలపవచ్చు. రమణ మహర్షి బ్రాహ్మణ స్వామిగా భిక్షమెత్తుకునేవాడు.
వీరు సామాన్యులుగా బ్రతికినారు. సామాన్యుల హృదయములోని దైవ సాక్షాత్కారం అవుతుంది. దేవుడు అక్కడే కనబడతాడు.
నీతి నిజాయితీ ప్రతి ఒక్కరికి అత్యంత అవసరమైనటువంటిది. దీన్ని అనుసరించిన నాడే, ఆచరించిన నాడే దైవత్వాన్ని మీరు చూసుకుంటారు. కాబట్టి మీ అధికారాలు, మీ పదవి వ్యామోహాలు, మీ ఆస్తులు, మీ అంతస్తులు పక్కకు పెట్టండి. సాటి మానవునిగా మానవత్వాన్ని పెంచుకొని జీవితాన్ని సార్థకం చేసుకోవలసి ఉంటుంది. బీదవాళ్ళను గురించి పట్టించుకోవాలి. నేను ఒక బీదవాడినే. స్వామి లక్షాధికారిని మీరు అనుకోవచ్చేమో,
నేను బీదవాడిని.
ఒక బీద స్వామి బీద భక్తులను చూసేదానికి వస్తే ఇంతమంది పోలీసు వాళ్ళ రక్షణ నాకు అవసరం ఉందా? వాళ్ళకేమో భయపడి స్వామికి ఏమో రక్షణ ఇవ్వాలని చెప్పి ఇంతమంది వచ్చినట్లుంది.
నేను బీదవాడిని.
బీద భక్తాలను చూసేదానికి వచ్చినాను, లేక లేక వచ్చినాను, రాక రాక వచ్చినాను. నాకు పోలీసు వాళ్ళని చూసేదే భయం. ఏమి ఇంతమంది,
నన్ను నేను చెప్పుకుంటాను చూడండి.
బీద ఇంటిలో పుట్టినాను, బీదవాణిగానే బ్రతికినాను నేను. స్వామి పీటాగీట కట్టినాడు, నడుం తేమ కట్టినాడు, బాబా బాబా ఏం డ్రెస్ స్వామిదని మీరు అనుకునేరు. ఇంతమంది పెద్దలున్నారు కదా స్వామికి,
పంచభక్ష పరమాన్నంలో తినవచ్చు స్వామి అని మీరు అనుకోవచ్చు.
నా మాతృమూర్తి నా తల్లి చిన్నతనము నుంచి నాకు ముద్ద చెట్ని తినే నేర్పించింది. నా గురుదేవుడు చిన్నతనము నుంచి నాకు రొట్టి చెట్ని తినే నేర్పించినాడు. ముద్ద చెట్ని, రొట్టి చెట్ని, అన్నము, పప్పు, మజ్జిగ ఇవి నా పంచభక్ష పరమాన్నాలు. ఈ రోజు వరకు ఇవే తింటున్నాను నేను. పల్లెటూరులో ఎవరైనా అడగొచ్చు స్వామికి ముద్ద చెనిక్కాయ చెట్టు పల్లె ఇష్టము అని. నా గురుదేవుడు చివరి క్షణములో గురుదేవుడు స్వామి ఏం తింటారంటే రొట్టె చెట్టు అన్నాడు.
జీవితం ఇందులో ఉన్నంత తృప్తి ఎందులో కూడా రాదు
చెప్తున్నానే, సింపుల్ లివింగ్ అని చెప్తున్నానే, ఇందులో ఉన్న తృప్తి ఎందులో రాదు. ఈరోజు మీ స్వామి పెన్షన్ తీసుకుంటున్నాడు. ఇంతకు ముందు నేను 10,000 రూపాయలు జీతగాడిన ఏంటి ఒక ప్రిన్సిపాల్ గా, గురువు యొక్క ఆజ్ఞతో ఈ రోజు నేను పెన్షన్ తీసుకుంటున్నాడు. పెన్షన్ తోనే స్వామి, స్వామి భార్య, పిల్లలు జీవించాలి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీరు. స్వామి జీపులో వచ్చినాడు, కార్లో వచ్చినాడు, అప్పాపా స్వామి చుట్టూ ఎంతమంది ఉంటారు, ఏమి బ్రహ్మాండమంటుంది స్వామికి. ఈరోజు మీ స్వామి స్టోర్ లో దొరికే బియ్యము, గోధుమలు తింటున్నాడంటే ఆశ్చర్యం కావచ్చు. ఎందుకు ప్రామాణికత అని చెప్పినాను, నీతి అని చెప్పినాను. ఎందుకు నా గురువు చెప్పినాడు, నువ్వు ఎంత గురువు అయినా చేయి చేస్తే గురుత్వం నాశనం అయిపోతుందిరా అన్నాడు. కడ తీర్చే గురుడెప్పుడు కాసులు అడగడురా, ఆశాలుడికి నా గురుడు అతడే దైవమురా. నా భక్తులలో పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉండవచ్చు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉండవచ్చు, పెద్ద పెద్ద బట్టల వ్యాపారస్తులు ఉండవచ్చు, పెద్ద పెద్దగా వ్యాపారం చేసే వాళ్ళు ఉండవచ్చు. అయితే వాళ్ళు ఎవరి దగ్గర చేయి చాచలేను. ఏ రోజైతే నేను వాళ్ళ ముందు చేయి చేస్తాను, నా గురుత్వం భగ్నమైపోతుంది, నాశనమైపోతుంది. ఈ రోజు ఆశ్రమం చీపులో వచ్చినాను అంటే నా పెన్షన్ లోని డబ్బులు దానికి ఇచ్చే తీరాలి. నేను లెక్క వేసుకుంటేనే వస్తున్నాను, ఎన్ని కిలోమీటర్లు వస్తున్నాను, దానికి ఎంత డీజిల్ ఖర్చు అవుతుంది. నిన్నంతా వచ్చితో డ్రైవర్ రమేష్ అడుగుతూనే ఉన్నాను ఎన్ని కిలోమీటర్లు లెక్క, నేను దానికి విలువ చెల్లించే తీరాలి. చెల్లించని నాడు నేను గురువు కాదు. ఆశ్రమాన్ని అన్యాయంగా అధర్మంగా వాడాను అని. అందుకే దీక్షలో చూడండి, బీద వాళ్లకు వస్త్రదానం అన్నదానం చేసి ఒక పద్ధతి ఏర్పాటైంది. కోటాధీశ్వరుడు కాని ధనవంతుడు కాని లౌకికంగా ఆకలి అంటే ఏమిటి మొదట అర్థం చేసుకోవాలి. దీక్షలు అర్థం చేసుకుంటారు వాళ్ళు. 3 పూట్లు 4 పూట్లు తినేవాడు ఒక్క పూట తిని 24 గంటలలో ఒకే పూట తినాలి, నీళ్లు కూడా తాగకూడదు. ఉద్దేశమేమి? ఆధ్యాత్మికంగా వేరే అర్థమున్నా లౌకికంగా ఆకలి అంటే పెద్దవాళ్ళు కూడా తెలిసి రావాలి. ఆ దీక్ష విరమణ అయ్యే రోజు వస్త్రదానం జరుగుతుంది బీదలకు. వివాహాలు, ఉచిత వివాహాలు, బీదలకు వివాహాలు చేస్తున్నాం. దాంట్లో నాది కూడా, నేను పెన్షన్ లో కూడా 5% ఇవ్వాలి. 105 రూపాయలు బీదల పెండెండ్లకు చాలా కాలం నుంచి ఇస్తున్నాను. కాబట్టి ఎంత సాధ్యమైతే అంత అనాథులను, దరిద్రులను, బీదవాళ్లను ఆదుకోవాలి. ఈ జనులున్నారే, ఈ నన్న జనగలు బహళ బడవులు, బహళ అమాయకులు. ముత్తినంతవరం హృదయ సిరివంతికి ఇదే, ఆదరే బాహ్యద రీతియల్ నోడ్రి బడవరు. హసివినింద సత్తోరు సైచు కల్లు హొత్తోరు వదిసికొండు వరగిదోరు నన్న జనగలు. హసివినింద సత్తోరు సైచు కల్లు హొత్తోరు వదిసికొండు వరగిదోరు నన్న జనగలు. కొలవనుద్ది బిత్తోరు బెళయ కొయ్దు బెవరోరు పిసలినలి బేయోరు నన్న జనగలు. వరీ కైలి బందోరు ఉస్యందు కూతోరు పొట్టె పట్టె కట్టిదోరు నన్న జనగలు. మాళికల ఎత్తిదోరు బంగళగల కట్టిదోరు తళాదీకి సిక్కిదోరు నన్న జనగలు. ಬೀದಿಯಲ್ಲಿ ಬಿದ್ದೋರು ಒಳಗೊಳಗೆ ಅತ್ತೋರು ಬೀದಿಯಲ್ಲಿ ಬಿದ್ದೋರು ಒಳಗೊಳಗೆ ಅತ್ತೋರು ಭಕ್ತರಪ್ಪ ಭಕ್ತರು ನನ್ನ ಜನಗಳು. ಚಿನ್ನವನ್ನು ತೆಗೆಯೋರು ಅನ್ನವನ್ನು ಕಾಣದೋರು ಚಿನ್ನವನ್ನು ತೆಗೆಯೋರು ಅನ್ನವನ್ನು ಕಾಣದೋರು ಬಟ್ಟೆಯನ್ನು ನೇಯೋರು ಬರೀ ಮೈಲಿ ಹೋಗೋರು ಹೇಳಿದಂತೆ ಕೇಳುತ್ತಾರೆ ನನ್ನ ಜನಗಳು. ಗಾಳಿಯಲ್ಲಿ ಬಾಳುತ್ತಾರೆ ನನ್ನ ಜನಗಳು ನನ್ನ ಜನಗಳು ನನ್ನ ಜನಗಳು. ಇಟುವಂತೆ ಹೀನಾತಿಹೀನಮೈನ ಸ್ಥಿತಿಲೋ ಉನ್ನ ಈ ಬೀದಲನ್ನು ಆದುಕೋವಾಳು. ಪ್ರಭುತ್ವ ಸ್ವಾರ್ಥನ್ನು ಬಿಡಿಸಿಬಿಟ್ಟು ಸೇವಾ ಮನೋಭಾವಂತೋ మొదట ఈ బీదలకు రక్షణనివ్వాలి. తినేదానికి ఆహారం, కట్టేదానికి బట్ట, ఉండేదానికి ఇల్లు, ఈ 3 కనీసమైనటువంటి ధర్మం నాయకులు. ఇటువంటిది చేస్తే మానవుడు సుఖంగా సౌఖ్యంగా బ్రతకగలడు. ఈరోజు చూడండి, ఆశ్రమానికి బీదలు 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు మనీ ఆర్డర్ చేస్తారు, చేస్తున్నారు కూడా. కష్టోళ్ళకి చెప్పినాను, చూడండి మీ ఇండ్లలో దేవుడు తింటారా మీరు అని అడిగిన. దేవుడు తింటారు స్వామి. కాబట్టి పెద్దలారా, ట్రస్ట్ సభ్యులారా, ఈ బీదల దప్పే నాకు దేవుని దుడ్డు కాబట్టి ఇది అట్లే పెట్టండి, దీన్ని మాత్రం ఖర్చు చేద్దండి. నా ఆశ్రమానికి భద్రమైన పునాది ఏది అంటే బీదల పరిశ్రమ, బీదల డబ్బు. కాబట్టి దాన్ని నేను ఖర్చు పెట్టనివ్వడం లేదు. ఎందుకు? నా పాలిట అది దేవుని యొక్క దుడ్డు ఉందట్లే. అందుకే పోస్ట్ ఆఫీసులో అట్లే ఉంది అది. ఇక నా ఆశ్రమానికి ఎంతమంది వస్తున్నారు మీ ప్రక్కలు, వాళ్ళ సేవ నా ఆశ్రమానికి భద్రమైనటువంటి పునాదిగా ఉంది. అంత పెద్ద బ్రిడ్జ్ నవ్వుకుంటూ నవ్వుకుంటూ 30 రోజుల్లో కడిగేసి పెట్టేసిన సాధ్యమా? బీదల మనస్సు, బీదల శ్రమ అక్కడ ఉంది. ఇప్పుడు హాయిగా నడుచుకుపోవచ్చు ఆశ్రమానికి. కేవలం 30 రోజుల్లో చేసినారు. బీదల నుంచి చేయబడేటువంటి దానం మహా ఉత్కృష్టమైనది, గొప్పది. మహాభారతంలో ఒక చిన్న, చూడండి ఒక చిన్న ఉదాహరణ. ధర్మరాజు కౌరవుల నాశనం అయిన తర్వాత పట్టాభిషిక్తుడై రాజ్యం వెళ్లే సందర్భంలో కృష్ణుడు చెప్తాడు, అయ్యా ధర్మరాజా, అశ్వమేధ యాగం చేయి, చాలా బాగుంటుంది, మేలు జరుగుతుంది, వర్షాలు వస్తాయి, మంచి జరుగుతుంది. బ్రహ్మాండంగా అశ్వమేధ యాగం చేస్తాడు, కోట్లకు దానమిస్తాడు, వస్త్రాలు ఇస్తాడు, ఋత్విక్కులకు విపరీతమైనటువంటి దానము చేస్తాడు. ఇటువంటి యజ్ఞం ఇంతవరకు ఎవరు చెయ్యలేదు అని అంతా పొగుడుతుంటారు. అటువంటి సందర్భంలో ఒక ముంగిస ప్రాంతానికి వస్తుంది, ఆ యజ్ఞం చేసినటువంటి స్థలంలో పొరలాడుతుంది. అప్పుడు ఆ ముంగిస మనుష్య భాషలో చెప్తుంది, ఈ ధర్మరాజు యజ్ఞం ఏమి పనికిరాదు, దీనికంటే మించినటువంటి యజ్ఞం ఒకటి జరిగింది అని అంటాడు. అందరికి ఆశ్చర్యం అవుతుంది, ఏమది? ఒక బీదవాడు చేసినటువంటి దానం ముందు నీ ధర్మరాజు చక్రవర్తి చేసిన దానం ఎందుకు పనికిరాదు అంటాడు. ఏమది అని అడిగితే అప్పుడు ఆ ముంగిస మనుష్య భాషలో అంటుంది, చాలా సంవత్సరముల క్రిందట ఒక బీదవాడు ఉండేవాడు, వానికి ఒక భార్య, ఒక కొడుకు, కోడలు ఉండేవాళ్ళు. వాళ్ళు అక్కడ చేనులో పడినటువంటి బియ్యాన్ని ఏర్పు వచ్చి తినేవాళ్ళు, ఈ రీతిగా బ్రతికేవాళ్ళు. ఒకసారి కరువు వచ్చింది ఆ ప్రాంతంలో, ఏమీ దొరకలేదు. ఒక రోజంతా ఉపవాసం ఉన్నారు. మరుసటి రోజు అలా వెతికిపోయిన సమయంలో కొన్ని జొన్న గింజలు దొరికినాయి. దాన్ని తీసుకువచ్చి పేల పిండిగా తయారు చేసి నాలుగు భాగాలు చేసుకుని తాను, తన భార్య, తన కొడుకు, కోడలు పంచుకున్నారు. భోజనం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి సందర్భంలో ఒక భిక్షగాడు వచ్చినాడు, భవతి భిక్షాం దేహి అని. ఆ ఇంటి పెద్ద ఆలోచన చేసినాడు. ఒక రోజంతా ఉపవాసంతో ఉన్నాడు. తినే సందర్భంలో ఆకలితో ఉన్నాడు, అలమటిస్తున్నాడు. తినే సందర్భంలో భవతి భిక్షాం దేహి. భారతదేశంలో భారతీయ సంస్కృతి, మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పింది. వెంటనే ఆయన లేచినాడు. ఆ అతిథిని ఇంటికి పిలుచుకొచ్చినాడు. స్వామి, ఆశీనులు కండి, ఆయన చాలా ఆకలిగా ఉంది, కాని స్వామి స్నానం చేయండి. స్నానం చేయించి ఆయనకు పూజ చేసి తర్వాత తన భాగం ఆయనకి పెట్టినాడు. దాన్ని ఆరగించినాడు ఆయన. అయ్యో, నా ఆకలి ఇంకా తీరలేదు అంటాడు. భార్య వింటుంది, వెంటనే ముందుకొచ్చి, స్వామి ఇది తీసుకోండి, దాన్ని తింటాడు. ఆకలి తీరదు. కుమారుడు ముందుకొస్తాడు, తన భాగం పెడతాడు, దాన్ని తింటాడు. నా ఆకలి ఇంకా తీరలేదు అంటాడు. కూడలు ముందుకొచ్చి తన భాగం పెడుతుంది, అది తింటాడు. నాకు ఆనందమైంది, ఆశీర్వాదం చేస్తున్నానని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. అటువంటి సమయంలో అంటుంది, ఆ ప్రాంతంలో నేనుంటి వాళ్ళు నలుగురు ఆ ఆకలితో బాధపడి చనిపోతారు. ఆ ప్రదేశములో ఆ మహానుభావులు పెట్టినటువంటి, ఆ బీదవాళ్ళు పెట్టినటువంటి భిక్ష ఆ స్థలం ఉంది. ఆ స్థలంలో నేను పొరలాడినాను. పొరలాడితే ఒకవైపు భాగమంతా బంగారు అయిపోయింది నాకు. ఆ స్థలంలో పొరలాడితేనే ఇంత వైభవం జరిగింది. ఇంకా వాళ్ళ మహిమ ఏమని చెప్పను నేను, వాళ్ళ హృదయం ఏమని చెప్పను నేను. అయినా బీదవాళ్ళు వాళ్ళు, హృదయం చాలా పెద్దది, త్యాగ గుణముంది, దయాగుణముంది, కాబట్టి అంతటి మహిమ జరిగింది. అప్పటి నుంచి ఈ దేశంలో జరిగిన ఎన్నెన్నో యజ్ఞాలు జరిగిన ప్రదేశంలో నేను పోయి పొరలాడుతున్నాను. అయితే మిగతా భాగం బంగారు కాలేదు. ఇది ధర్మరాజు గొప్ప యజ్ఞము చేసినాడు అని విన్నాను. ఇప్పుడైనా కావచ్చేమో దాన మహిమ అంత గొప్పగా ఉంటుంది అని చెప్పి ఈ ప్రాంతంలో వచ్చి పొరలాడినాను, ఏమీ కాలేదు. కాబట్టి ఆ పీదవాని దాన మహిమ ఉందే, దానికి సరితూగడం లేదు మీ చక్రవర్తి దానము అని చెప్పి మనస్ఫూర్తిగా చేయనటువంటి దానం యొక్క విలువ ఈ రీతిగా ఉంటుంది. కాబట్టి మా జీవితంలో ప్రేమ ముఖ్యం, ప్రీతి ముఖ్యం. లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్, సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్ గెటింగ్. లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్, సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్. సెల్ఫ్ అంటే ఆత్మ కాదు, అది స్వార్థం అని అర్థం. లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్. ఇచ్చేది నేర్చుకుంటుంది ప్రేమ, క్షమించేది నేర్చుకుంటుంది. స్వార్థం గెట్స్ అండ్ ఫర్ గెట్స్, తీసుకునేది నేర్చుతుంది, మర్చిపోయేది నేర్పుతుంది స్వార్థం. లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్, సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్. జీవితానికి కావలసింది మానవుల మధ్య ప్రేమ. దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలీజియన్, ద రిలీజియన్ ఆఫ్ లవ్. దేర్ ఇస్ ఓన్లీ వన్ క్యాస్ట్, ది క్యాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ. దేర్ ఇస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, ద లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్. దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, హీఈస్ ఆమ్నిప్రెజెంట్. ఈ ద్వేషం పెంచుకోవద్దండి, ఈ రోషం పెంచుకోవద్దండి, ఈ పగ, ఈ ద్వేషం, ఈ అసూయ, ఈ చెడు గుణాలు ఇవి. ఓర్పుతూ, బహు నేర్పుతూ జీవితాన్ని సాగించేది నేర్చుకోండి. చివరకు జయించేది ప్రేమనే. అసూయ ఎన్నటికీ జయించదు, ద్వేషం ఎన్నటికీ జయించదు, ఈ స్వార్థం ఎన్నటికీ జయించదు. ఒకప్పుడు బుద్ధ భగవానుడు సమాధి అయిన తర్వాత మగధ దేశపు చక్రవర్తి ప్రతి రాజ్యాన్ని కబళించి వాళ్ళను నాశనము చేసి వాళ్ళ రాజ్యాన్ని తన దేశంలో చేర్చుకునేవాడు. ఇటువంటి ఆయన అరవీర భయంకరుడే. అయితే ఈ రాక్షస గుణం ఒకటి ఉండేది, ఆ కుటుంబాన్ని, ఆ రాజవంశాన్ని సమూలంగా నాశనం చేసేవాడు. ఒకప్పుడు ఆయన కోసల దేశం మీద దండెత్తుతున్నాడు. ఆ రాజు తన కుమారుణ్ణి పిలిచి, నాయనా, ప్రేమే చాలా ముఖ్యమైనటువంటిది, ద్వేషం ద్వేషాన్ని పెంచుతుంది, కోపం కోపాన్ని పెంచుతుంది. బుద్ధ భగవానుడు మాకిచ్చినటువంటి కిరీటం ఇది. ఈ రోజు మా దేహాలు ఉండవచ్చు, పాడైపోవచ్చు, అయితే ప్రేమ తత్వాన్ని మర్చిపోవద్దు. ఆ మగధ చక్రవర్తి వస్తున్నాడు, మేమేమైనా కానీ అయితే బుద్ధ భగవానుడు చెప్పినటువంటి తత్వాన్ని అక్షరాల మనం పాటిస్తాం. బుద్ధ గురుదేవుడు చెప్పినాడు, ప్రేమే జయిస్తుంది, ప్రేమే శాశ్వతమైనటువంటిది, ద్వేషం ద్వేషాన్ని పెంచుతుంది. వాళ్ళు ఏమైనా చేసుకుని, కాబట్టి ఈ క్లిష్ట పరిస్థితిలో నీవు 10 ఏళ్ల బాలుడవు, నీవు రహస్య మార్గం గుండా వెళ్లిపో, ఈ తత్వాన్ని మాత్రం నీ జీవితంలో మరిచిపోవద్దు. నాన్నా, మిమ్మల్ని అందరి విడిచి ఎలా పోందును? లేదు నాయన, నా వంశం అంకురము నీవు, నీవు వెళ్లిపోతే నా వంశం నాశనమైపోతుంది, నీ ఒక్కడు బ్రతికి ఉండు. అయితే మా గురుదేవుడు ఇచ్చినటువంటి ఈ తత్వాన్ని మర్చిపోవద్దు అని చెప్పి రహస్య మార్గం గుండా పంపించి ఇస్తాడు. మగధ దేశపు చక్రవర్తి వచ్చేస్తాడు, దండయాత్ర చేస్తాడు, అక్కడ ఉన్నటువంటి ఆ సైన్యాన్నంతా నాశనం చేసి తర్వాత రాజును, రాజ భార్యను, పరివారాన్నంతా బంధిస్తారు, సమూలంగా సర్వనాశనం చేసేస్తాడు ఆ రాజవంశాన్ని. వాడొక్కడు బ్రతికి బయటపడతాడు. వాడు మారు పేరుతో ఆ దేశంలోనే ఒక చోట ఆ యుద్ధము, యుద్ధ కౌశల్యము, యుద్ధ తంత్రము, ఆ రాజనీతి అంతా నేర్చుకుంటాడు. ఆయన చేయనటువంటి ఆ చాతుర్యం, ఆ తెలివి మహా చక్రవర్తి వరకు వెళ్ళిపోతుంది, మగధ చక్రవర్తి వరకు. వెంటనే ఆయన పిలిపించి ఆయన యుద్ధ కౌశలాన్ని పరీక్షించి ఆ తన సేనాధిపతులలో ఒక్కరిగా నియమిస్తాడు. అచిరకాలంలోనే, కొంతకాలంలోనే ఆ చక్రవర్తికి చాలా దగ్గరి వాడైపోతాడు ఆయన. వీని హృదయంలో పగ ఉంది, ద్వేషముంది, నిందుకునుంది. అవకాశం దొరికితే చక్రవర్తిని చంపివేయాలి. ఎందుకు? తన తండ్రిని, తన తల్లిని, తన బంధు బాంధవులను అందరినీ నాశనం చేసినటువంటి వాడు కాబట్టి వీని నాశనం చేసి తీరాలి అని పగ పొందుతాడు. చాలా ఆత్మీయుడై ఆంతరంగికుడు అవుతాడు. ఒక రోజు చక్రవర్తి వేటకు పోతూ వీళ్ళు తీసుకుపోతాడు. పూలం పద వేటకు పోతాడు, చాలా దూరం వెళ్ళిపోతాడు, వీడు మాత్రం అనుసరిస్తాడు, మిగతా సైన్యం వెనకబడిపోతుంది. అలసిపోతాడు చక్రవర్తి. దట్టమైనటువంటి అడవి, మనుష్య సంచారం లేదు, ఒక చెట్టు కింద విశ్రమిస్తానంటాడు చక్రవర్తి. వెంటనే అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఈయన గాఢ నిద్రలో ఉన్నాడు. అదను చూసినాడు ఈయన, అవకాశం దొరికింది. పగబట్టినాడు, పగబట్టిన త్రాచపాము గాఢ నిద్రలో చక్రవర్తి నాడు వెంటనే కత్తి తీస్తాడు, నరికి పారేస్తాను. నా వంశాన్ని నాశనం చేసినటువంటి వీణ్ణి ఈ అవకాశాన్ని నేను జాడ విడుచుకోకూడదు అని చెప్పి కత్తి పైన ఎత్తాడు. తలక్కన తండ్రి మాటలు జ్ఞాపకం వస్తాయి. ప్రేమ ఒక్కటే జయిస్తుంది, ద్వేషం ద్వేషాన్ని పెంచుతుంది, అసూయ అసూయను పెంచుతుంది. బుద్ధ భగవానుడు మాకు ఇచ్చినటువంటి ఈ ధర్మ కిరీటం ఇది అని చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం వస్తాయి. కళ్ళలో నీరు తిరుగుతాయి. వెంటనే కత్తి చేర్చి పెట్టేస్తాడు. ఆ శబ్దానికి చక్రవర్తి లేస్తాడు. ఆయన స్థితిని అర్థం చేసుకుంటున్నాడు. ఏమిటి పరిస్థితి అంటాడు. వెంటనే చేతులు జోడించి చెప్తాడు, ప్రభు మిమ్మల్ని చంపివేసేదానికి సిద్ధంగా ఉంది నేను. ఏమిది ఎందుకు అంటాడు. నేను రాజు కొడుకుని, కోసల దేశం రాజు కొడుకు కుమారుడు నేను. నా తండ్రిని తల్లిని నా పరివారాన్నంతా నేను నాశనం చేసిన అవకాశం కోసం కాసుకున్నట్టు నేను ఈ రోజు దొరికింది చంపలేని ఎందుకు చంపలేదు అంటాడు. ప్రభు చివరి క్షణములో నా తండ్రి ఇచ్చినటువంటి హితోపదేశం, నా గురుదేవుని బుద్ధదేవుని యొక్క హితోక్తులు నా మదిలో మెలిసినాయి. అందుకే నేను చంపకుండా విడిచిపెడుతున్నాను. నాకేమైనా శిక్ష ఇచ్చుకొని, నీవేమైనా శిక్ష ఇవ్వో నేను సిద్ధంగా ఉన్నానని కాళ్ళబట్టుకుంటాడు. ఒక్క క్షణం ఆలోచన చేస్తాడు చక్రవర్తి. కుమారా, బుద్ధుని పేరుతో ఈ రోజు నీవు నన్ను జయించినావు. ఇన్ని సంవత్సరములు నేను త్రీవత్సం సృష్టి చేసినాను, సర్వనాశనం చేసినాను, ఎంతో మందిని చంపినాను, ఎంతో మంది ఆస్తులను అంతస్తులను నా వశం చేసుకున్నాను, రాజ్యములు నా కైవశం చేసుకున్నాను. అయితే ఈ రోజు నీవు నన్ను జయించినావు. నీవే నాకు గురువున ఈ రోజు నుంచి ద్వేషం అసూయ విడిచిపెడుతున్నాను. నేను మనిషిగా బ్రతికేది నేర్చుకుంటున్నాను. ఈ రోజు ఈయన చేయబొక్కుతున్నాడు చేయొద్ది. వెంటనే ఆ యువకుణ్ణి తీసుకుపోయి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి మగధ సామ్రాజ్యానికి చక్రవర్తిని చేసేస్తాడు. తాను బౌద్ధ భిక్షుడిగా మారిపోతున్నాడు. యథార్థ సంఘటన ఇది. బుద్ధుడు నేర్పినటువంటి నీతి ఈ సమాజానికి, అక్కడ మగధ చక్రవర్తికి, కోసల దేశానికి కాదు, ప్రతి ఒక్కరికి బుద్ధుడు నేర్పినటువంటి ఈ నీతి సంఘ నీతి ఇది. ప్రేమనే జయిస్తుంది, ద్వేషం ద్వేషం ఎక్కువ చేస్తుంది కానీ తక్కువ చేయదు. మనలో ఉన్నటువంటి కామము క్రోధము అన్నటువంటి అర్షత్వర్గాలను జయించేదానికి ఏముంది మన దగ్గర? సత్యం ధర్మం శాంతి ప్రేమ అన్నటువంటి నీళ్లు కావాలి. దాన్ని పెంచుకొని జీవితాన్ని సార్థకము చేసుకోవాలని ఈ సందర్భంగా తెలుపుతూ, ఇంతవరకు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను మీరు శ్రద్ధతో విన్నారు, ఇందులో కూర్చునిగా విన్నారు. ఈ గురు పౌర్ణిమ రోజు గురువుగా గురుస్థానంలో ఉండి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ నా యొక్క ఉపన్యాసాన్ని విరమిస్తాను.